వచ్చే దేశాలకి వార్తను పంపాలి. వచ్చి వస్తారు లేదా సరస్ మనకెందుకు, ఎంతమంది వస్తే అంతమంది వస్తారు, లక్ష మందిని మనం ఏమి రమ్మని కాదు, కబురు పెడుతున్నాం అంతవరకు, బ్యానర్ కడితే అందరు వచ్చేస్తారనే, కొంతమంది అయినా అది విని ఆనందిస్తూ వస్తారు. దూరే హరికథ అసలు ఇక్కడ చాలా మంది చెప్పారండి, చాలా పొరపాటు జరుగుతుంది ఇక్కడ. ఎవరెవరట? కొంతమంది హరికథకి చాలా దూరంగా ఉంటున్నారు, అసలు వాళ్ళ కోసమే బాగా చెప్పాలి. ఊరే చాచ్యుత కీర్తన హరిస్మరణకు దూరంగా ఉంటున్నారు ఎవరు? స్త్రీయ ఆడవాళ్ళని. నీ ముగుడికి సేవ చేసుకో, అసలు ఏం వద్దని అన్యాయంగా ఆడవాళ్ళని పురాణం కట్టవకుండా భాగవతానికి కట్టవకుండా ఇంట్లో పెట్టి అడవి దొక్కారట. నేనల్లా ఈ బాబోయ్ బడి ఇంటికి వెళ్ళాక బయట వెళ్ళాక గురవయ్య గారు లేకపోయాడు, అలాంటి నేపథ్యం మా వాళ్ళు మాతో కాదు చేయలేదు బాబు అని అనుకుంటారు. ఇదే చూసిన ఆరో శ్రోతంలో చెప్పారు, ఇదిగో ఎక్కడే ఉంది ఆడవాళ్ళని అన్యాయం చేస్తున్నారట పురాణం వినకుండా ద్వారక వెళ్ళవకుండా. స్తోత్రాదయ అలాగే పాపం స్తోత్రాదుల్ని కూడా వాళ్ళందరికీ వినిపించకుండా అన్యాయం చేస్తున్నారట. అలా చెయ్యొద్దు. ఇది స్పెషల్గా మరింత ముఖ్యంగా లేడీస్ స్పెషల్ అనమాట. అసలు లేడీస్ స్పెషల్ అనే మాట టైట్ ఇదే తర్వాత బంధుసింగులు వాళ్ళు ఎవరో తెలియదు. అలాగే వేదపారాయణం చేయలేని పాపం స్తోత్రాదులు సామాన్యులు చిన్ని చిన్ని పనులు చేసుకునేవాళ్ళు వీళ్ళకి మాత్రం ప్రత్యేక తీసుకెళ్ళేనా వినిపిస్తారంటారు. వాళ్ళకి ఎక్కువ భక్తి ఉంటుంది, వాళ్ళకి మోక్షం ఇవ్వాలి. వారిని పట్టించుకుంటే అసలు దేశం అంతా ఆనందంతో ఉంటుంది. అంచేత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాండిత్యం తక్కువగా ఉన్న ఇటువంటి వారందరినీ కూర్చోబెట్టి దీక్షా కంకణ ధారణ చేయించి వెళ్ళగల భాగవతం వినిపించి వెళ్ళి యజ్ఞంలో పాల్గొనగా చెప్పారు. అందులో నేను ఏర్పాటు చేసే ఈ నీళ్ళు పురుగుల కింద ఏర్పాటు అందులో ఖచ్చితంగా మిగతా వలస కొడితే చాలా తీర్పు భోజనం బాగుంటుంది, పద్ధతులు బాగుంటాయి, గత బాగుంటుంది, శ్రద్ధ ఉంటుంది. గురువు గారికి ఎవరో ఒకటి బాట్లు తెస్తారా ఉంటారు, బాట్లు ఎత్తమండి అయ్యా మంచినాడు బాట్లు వెనకాల గుర్తున్నాయి తెచ్చేవాడు. మొత్తం మీద ఇది దీని నియమం. దేశే దేశే విరక్త ఏ వైష్ణవ ఎత్తనొత్తుగా ఇందులో పాల్గొనేవాళ్ళు ఎలా ఉండాలి చెప్పారు. వైరాగ్యం ఉన్నవాళ్ళు రావాలి, అంటే వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా పంపకూడదు ఎత్తకూడదు, ఇంటికి వచ్చాక ఇల్లు. ఈలోపు మాత్రం ఏమైపోయినా సరే పెద్దమా వచ్చే ఎయిర్పోయి చేయగానే పెద్ద పరిగెత్తకూడదు, అలా ఉండాలి. అక్కడికి వెళ్ళాక ఇక పెద్దమ్మ లేదు, పెద్దమ్మ లేదు, అక్కయ్య లేదు, పెళ్లి లేదు, భార్య లేదు, వస్తాయి. పురాణం పిల్లకి అది చూడటి పుడితే వెనక్కి రాకూడదు. ఇక బంధం లేదు మనకు, అక్కడ ఉన్నది బంధం ఏంటి? 7 రోజులు వాడే సమస్తం ఆ భాగవతం, ఆ గురువు, ఆ దైవమే. ఇంకోటి ఎవరికి మన సంబంధన వేడకి తినడం వెళ్ళం, సొంత పెత్తనం చేయకూడదు అక్కడికి చెప్పింది చేయండి. అందుకని అలాంటి విరక్తుల్ని పిలవాలి. హరికీర్తన చేసే ప్రేమికులకి, భాగవత ప్రేమికులకి ఆహ్వానం పంపాలి. వారికి కూడా ఆహ్వానం పంపేటప్పుడు ఇన్విటేషన్ పంపుతాం, మనం కూడా ఏర్పడే ముందు చీటీ పంపుతామే అందులో రాస్తాం ఏమని, సతాంసం ఆదో భవిత సప్తరాత్రం సుదుర్లభ సాధువులారా మహానుభావులారా మీరందరూ రావడానికి సిద్ధపడ్డారు, 7 రోజుల వరకు భాగవతం ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ సత్పురుషులు సమావేశం అవుతారు, అపూర్వం పరమ పవిత్రం అమృతం ఆనంద స్వరూపం భాగవతం అంటే అటువంటి భాగవతం అనే కథామృతం మీకు ఇక్కడ పంచిపెడుతున్నాం, ఈ భాగవత అమృతం పానం చేయడానికి రండి రసికజనులారా, రండి ఈ అమృతం తాగడానికి దయతో దయచేయండి అని అడగాలి. మీకు ఎక్కువ అవకాశం లేకపోతే అంటే కొంతమంది భయం ఏంటంటే మేము అనారోగ్యంతో ఉంటున్నాం, 24 గంటలు వెళ్ళలేమేమో, ఒకవేళ చెప్పు కూర్చొని వెళ్ళలేమేమో ఇలా అంటారు. అక్కడికి వచ్చాక ఆరోగ్యం భగవంతుడు గ్యారంటీగా ఇస్తాడు నమ్మకాన్ని బట్టి. ఒకవేళ నమ్మకం లేక ముందే వచ్చేటప్పుడే అనారోగ్యం అనుకుంటే వాడు కుర్చీలో కూర్చోవచ్చు. రోజు కాకపోతే కనీసం ఏమిటి నాపకాశం కదా తిన మాత్రం ఒక్కరోజు నవ్వినండి, మిగతా రోజుల్లో హాయిగా అందరితో పాటు టిఫిన్ తిని పడుకోండి. ఎక్కేశ్వరరావు పెద్దవాడు ఆశ్చర్యం దొరుకుతున్నాండి, పెద్ద కొండ ఉంది ఓంకార క్షేత్రం దగ్గర, ఆ కొండకి భోజనానంతరం మామూలు వాళ్ళు ఎక్కడైపోయారో ముసలవాడు చాలా పెద్దవాడ శరీరం తలా ఎక్కేసేవాడు ఆశ్చర్యం కలిగింది. ఎవరో ఆవిడ పేరు ఎవరో గుర్తుందా? నాకు గుర్తుందావాడు పెద్దవాడు ఎక్కారు మొత్తం మీద ఆయాస్పడుతూ అలాగే ఎక్కేశారు వాడు. మీరే ఉన్నారా? దేవుడే ఉన్నారని గొప్పవాళ్ళు ఉన్నారు ఇందులో. ప్రాణం పోయినా పండక్ చేయాలి, దైవ దర్శనం చేయాలని కూడా వస్తారు. ఎందుకంటే ఆ ప్రాణం పోదు, అక్కడే ప్రాణం పోతే మనకు అంతకంటే అదృష్టం ఉండదండి. పోటీ జన్మలు ఇద్దరు పోదు అక్కడ వెళ్ళిద్ద అక్కడ యాత్రలో చిన్న వాటి దేవాత్రంలోనే తప్ప తర్వాత ఆ వ్యంగ్యం పెట్టుకోకర్లా. భగవంతుడు డబ్బుకు పెడితే సుఖరంగా ఇంటికి వస్తాం, సుఖంగా వస్తాం, సుఖంగా కథ వింటాం, సుఖంగా ఆహారాలు తింటాం, గురువు గారి వెంట సుఖంగా ఉంటాం, ఆఖరణ ఎప్పుడో వార్ధక్యంలో మోక్షం కంటాం అదనమాట. అంచేత కనీసం ఒకరోజైనా వినండి అని అయినా మనం కబురు పెట్టాలి, వినయంగా ఆహ్వానించాలి. ఇక్కడి నుంచి విజృంభించాడు ఇంకా విశేషాలు, అవి వినాలి కదా మనం. లేదా ఆ ప్రకారంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇవాటి దాకా మైత్రేపు ఇబ్బంది పెట్టడం కార్యక్రమం ఎంతకాలం సహించి అంతకాలం పచ్చిలో గడ రేపు వచ్చినా కూడా మళ్ళీ గట్టి చేపిస్తాం. ప్రజాప్తి పరిపాలన అనేకమైన కర్మల ఫలితంగా జన్మించాడు. మానవుడిలో రెండు కోణాలు ఉన్నాయి, రెండు శక్తులు ఉన్నాయి. సంకల్పిస్తే తన ఉపాసనా బలంతో అమోఘమైన సంకల్పంతో ఏదైనా చేయగలగడం ఒకటి. అందులో భావనలో తేడా వస్తే విరుద్ధ ఫలితం పొందడం రెండవది. మనలో భావన వల్లే, అందుకే వెంకటేశ్వరుడు కూడా భావనలోనే జీవనం ఉన్నది అని చెప్పాడు. నీ జీవితం అంతా నీ భావనని బట్టే ఉంది. చాలాసార్లు చెప్పిన మాటే మన జీవితం కల్పవృక్షం. కల్పవృక్షం దగ్గర కూర్చుని మనం ఏమంటే అది అవుతుంది. కల్పవృక్షం కింద కూర్చుని దేవుడు ఉన్నాడంటే దేవుడు అవుతుంది, దెయ్యం అంటే దెయ్యం అవుతుంది, దెయ్యం మింగుతుందంటే మింగుతుంది. అది మనకి తెలియడం లేదు. అందువల్ల ఈ భాగవతం కల్పవృక్షం లాంటిది. దీనికి ఏం చెయ్యాలని చెప్పాము, అన్ని దేశాలలో ఉన్న వైరాగ్యం కలిగిన వైష్ణవోత్తములందరికీ ఫలానా తోట మేము భాగవతం చేస్తున్నాం రమ్మని కబురు పెట్టాలి. ఆహ్వానం ఎలా రాయాలి, ఇక్కడ 7 రోజుల పాటు అత్యంత రసమయం ఆనంద స్వరూపం భాగవత కథ దొరుకుతుంది. ఇది అమృతం, ఇది త్రాగడానికి మీ చెవులు అప్పగించడానికి రండి. ఇది మీ సొంత పెళ్ళి అనుకోండి, ఆ మాట చెప్పారు. మీ ఇంట్లో పెళ్ళి అయితే ఏం చేస్తారు, మీ అమ్మాయిదో మీ అబ్బాయిదో ఇంకోటిదో, బాధ్యత అంతా మనమే వహిస్తాం. అలాగే ఈ భాగవత కథామృతం మీ ఇంట్లో జరిగే ఒకనొక వివాహం అనుకోండి, ఆ వివాహానికి మీరందరూ కూడా రండి, మీ బాధ్యత వహించండి అని చెప్పాలి. ఒకవేళ 7 రోజులు ఉండడానికి అవకాశం ఉండదనుకుందాం, నావకాశ కదాచిత్తేమాత్రం సర్వథాగమనం కార్యం క్షణోత్రైవ సుదుర్లభగా. ఈ అందరికీ 7 రోజులు అవకాశం ఉండకపోవచ్చు. అందరూ ఎప్పుడు ఎలా ఉంటామో చెప్పని కనుక ఇప్పుడు ఆడవాళ్ళ కిళ్ళల్లో కొన్ని పనులు ఉంటాయి, లేదా కొంతమందికి ముందే పెళ్లి ఫిక్స్ అయిపోయింది, కొంతమందికి ఏదో గందరగోళం, కోర్టుకు వెళ్ళేవాడు ఇలాంటి వాడు ఆ రోజుల్లో కూడా ఉండాలి. 7 రోజులు నియమంగా ఒక చోట ఉండడానికి వీలు కాకపోతే మనం పెట్టిన సమయం. అందుకని ఏమంటున్నాడంటే కనీసం ఒక్కరోజైనా రండి, ఒక దినం ఒక అర్ధ దినం కానీ ఉండండి. ఎందుకని క్షణోత్రైవ సుదుర్లభ, ఇక్కడ ఒక్క నిమిషం ఉండడమే, ఒక క్షణకాలం ఉండడం కూడా దుర్లభమే, కష్టమే. క్షణకాలం వింటే చాలు, దినమర్థం తదర్థం వా ముహూర్తం క్షణమేవ, ఒక్కరోజు కాని అరదినం కాని పూట కాని ఒక క్షణకాలం కాని ముహూర్తం కాని మీ ఇష్టం. భక్తితోటి భాగవతాన్ని ఎవరు వింటే వారి జీవితమే ధన్యమవుతుంది, చరితార్థమవుతుంది. ఇక్కడ ఒక క్షణం గడపడం కూడా మహాయోగం. అది గడపాలన్నా గడపలేము, ఎందుకంటే దానికి వాడే ఇవ్వాలి మళ్ళీ. ఆ పైవాడు పరమాత్ముడు అవకాశం కల్పిస్తాడు అని వినయంగా ఆహ్వానించాల్సి, ఇది మన లక్ష్యం. మనం పురాణానికి ఎప్పుడు కూడా భాగవతం జరిగేటప్పుడు ఎంతటి గొప్పవాడైనా ఇలా జరుగుతోంది అని ప్రేమగా పిలవాలి. మేము కష్టం వస్తారు అలాంటిపో అంతేకాదు అలా అనకు. ఎవరైనా మా అమ్మాయి పెళ్లి జరుగుతోంది, పెళ్లి కొడుకు గారు మీకు ఇష్టం ఉంటే రండి లేకపోతే పండు అంటారా? ఎందుకంటే పెళ్లి కొడుకు లేదు పెళ్లి ఏమిటి ఎందుకంటే ఏమయ్యా పెళ్లి కొడుకు ఇన్విటేషన్ పంపితే వస్తారు అవయ్యా లేకపో అంటే వాడు వస్తాడా ఏ పెళ్ళి అవుతుందా? అలా పిలవాలంటే మనం భాగవతానికి అందరినీ ఏమండోయ్ భాగవతం జరుగుతోంది రండి, మీరే పెళ్లి కొడుకుని రండి అన్నారు. మాయాపదంలో దగ్గర పెళ్లి కుమార రావయ్య మా భాగ్యం కొద్ది దొరికేవయ్యా అని అవసరమైతే పాటలు కూడా పాడుతారు. వచ్చిన వారికి ఏర్పాట్లు కూడా చేయాలి. ఏర్పాట్లు అంటే ఏమిటి? దానికి తోట భాగవతం పెడుతున్నాం లేదా పురాణం పెడుతున్నాం, అప్పుడు ఏం చేస్తాం? చూడండి స్థలం చూపించాం, వీలున్న దొరికి ఫ్యాన్ ఇస్తాం, మధ్య మధ్యలో ఫ్యాన్ డబడబడబడబ అంటే భయపడిపోయి కట్ చేస్తాం, ఎవరి మీద కూడా ఏమవుతున్నారని. సరే కూర్చోడానికి ఏర్పాట్లు, బైక్కి డిస్టర్బెన్స్ వస్తే చూస్తున్నారు, ఆఖరిని అంత ఎంతో ప్రసాదం పెట్టారు. ఎందుకంటే ఏర్పాటు ఏం చేయకండి ఇక్కడైతే. కాకపోతే యాత్రకి మిమ్మల్ని డబ్బు కూడా పుట్టుకుని తీసుకెళ్తే మాత్రం వేళకింత ఫలహారం. ఏదో బిందెడు కాసి మధ్యాహ్నం పూట మళ్ళీ అరవిందట్టి ఇవన్నీ ఏర్పాటు చేసి మకాములు అవి ఇచ్చి వసతులు కూడా చూపించారు. ఒక ఆయన వచ్చి వాళ్ళు కూడా నాకు ఇప్పటికి కూడా గుర్తుంది, 89 90 ఇక్కడ భోజనము మరి యువసతి దొరుకునని రాశారండి. యువసతి ఎక్కడ దొరుకుతాడని అడిగాడు. ఒకటిపాడు యువసతి దొరకడం అంటే అది మరియు వసతి, అక్కడ ఇక్కడ భోజనము మరియు వసతి దొరకునని ఉంటే వీడేం చేశాడు, ఆ మరియులో మరి పక్కకు లాగాడు, ఈ యూనేమో వసతి పక్కన కలిపాడు. అప్పుడు యువసతి ఇక్కడ దొరుకుతుంటే యువతో సమాధానం, ఈ చదివే వాడితో కప్పలు కొడిగిపోతాయి. కాబట్టి అక్కడ భోజనము మరియు వసతి లభిస్తుంది అని కూడా వీరున్నంతవరకు ఏర్పాటు చేయాలి. వచ్చిన వారందరికీ తగిన విధంగా ఏర్పాట్లు చేయాలి. తీర్థేవాపి వనేవాపి గృహేవాత్రవణం మతం విశాలవసుదాయత్ర కర్తవ్యం తత్కథాస్థలం. కథ ఎప్పుడు కూడా ఎక్కడ వినాలి ఎక్కడ చెప్పాలి అంటే తీర్థస్థలములో ఉత్తమం. ద్వారక మధుర వంటి తీర్థస్థలాలు, వనం ఒక అడిగో తోటో, నైమిషారణ్యం బృందారణ్యం ఇలాంటి అడవు తోట జామకాయల తోట మామిడి తోటలోనే పెట్టేస్తే ఎవడికి ఉన్నప్పుడు జామకాయలు కొట్టినారు కోసం ఒళ్ళో పెట్టు అనుకుంటూ రెండో గంట తిరుగుతుంటే పక్కన చూసాడంటే జామకాయ తింటారు ఇప్పుడు అనమాట. నాకే చూసుకుంటే పురాణం అన్నట్టు అలా జామకాయ తింటూ కొత్తగా తోటలో కూడా చేసుకోవచ్చుట. ఇంట్లో కూడా మంచిదన్నారు. ఏమన్నారు స్పష్టంగా గృహేవా అంటే స్వగృహంలో కూడా ఈ భాగవతం చేస్తుంది. ఎక్కడ చేసినా కొంచెం విశాలంగా ఉండాలి ప్రదేశం. పట్టుమని నలుగురు కూర్చోడానికి వీలు లేని గదిలో పెట్టకూడదు ప్రాణం గుర్తుపెట్టుకోండి. ఇంట్లో నలుగురు కూడా కూర్చోడానికి లేకుండా అక్కడ ఉపన్యాసం వచ్చి అక్కడ సన్యాసం తప్ప. అందుకని కొంచెం విశాలంగా ఓ 50 60 40 మంది తీసుకునేలా చూడాలి. ఇంటి దగ్గర చేసేటప్పుడు అందుకే వీలుంటే ఆరు బయట డాబాల మీద పెట్టమంటారు. ఇలాంటి గుళ్ళు అయితే గొడవ లేదు, హాయిగా మండపంలో కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు. ఎప్పుడు కథని ప్రారంభించే ముందు భూమిని శుద్ధి చెయ్యాలి చూడవాలి. గుళ్ళల్లో అంటే ఏడాది ఒకసారి ఎలాగో దొరుకుతారు అనుకోండి, ఇళ్లల్లో అయితే ఏ రోజు గారో చూడవాలి. అలకడం మట్టిళ్ళు అయితే శుభ్రంగా పేడ పెట్టి అలికేవారు కోరు. రంగురంగుల ముగ్గులు కూడా పెట్టాలి. ఎప్పుడైనా రేపు ద్వారకు వచ్చిన వాళ్ళు ముగ్గులు తండి, అక్కడ మనుషులు ముగ్గులు పెట్టడం తెలియదు ఎక్కువ, ముగ్గులు పెట్టేయడమే అలవాటు అందరికి. అక్కడ కూడా కాస్త రంగురంగుల ముగ్గులు ముగ్గులు పెట్టండి. ఇంట్లో సామగ్రి ఒక మూల పెట్టాలంటే ఖర్చు నెయ్యండి. పాటించండి గృహ కోణే నివేద్యత మూల పెట్టేయండి. ఎదురుకుంటే రాగానే అందరు ఎదురుకుంటే అసంఖ్య కనపడవకండి. సాధారణంగా ఇళ్లలో మనకి ఏంటంటే అందులో పిల్లలు ఉన్న ఇళ్ల వాళ్ళకి అందరికీ తెలుసు, పిల్లలు రాగానే మూట అలా పారేస్తారు, పొట్టు తోట బట్టలో తోట పారేస్తారు. కథ జరిగేటప్పుడు అది కొంచెం జాగ్రత్తగా తీసి పక్కన పెట్టండి. అంతేనా రాగానే ఏం చేస్తాం, ఇంటికి రాగానే తీసిపోయిస్తాం. సాయంకాలం దాకా అయ్యేస్ కూడా ఇలా తీసేరవట్లే. ఇప్పుడు పిల్లలు 5వ తరగతి పిల్లలకి ఇంత బరువు అన్నీ రాగానే అక్కడ దారేసి ఆ దిక్పాల కాళ్ళు కూడా కడుక్కోకుండా అటిక్కిన ముందు టీవీ పెడతారు అనమాట. ఇంతలో వీళ్ళ అమ్మ కాస్త ఉప్పాయో ఏదో పెడుతుంది, వాళ్ళు తింటూ కూర్చుంటారు. కాసేపు ఉన్నాక ఆ ఇల్లు పెట్టి ఆ ఇల్లు తగ్గుతారు. పురాణం జరిగేటప్పుడు అలా కాకుండా సామాను ఒక మూల పెట్టి అది కనపడకుండా ఏదో గొడ్డ కప్పమంటారు. గొడ్డ కప్పితే దాని మీద కూర్చుంటారు మంచనం, అదే ఆసనం అనుకుని. ఇది అలా నేను కూర్చుని నా మీద గొడ్డ కప్పుకుంటే నా మీద కూర్చుంటారు మొయ్యాలి కానీ. ఇది ఒకటేనా గొడవ? ఇలాంటి కుర్చీలు ఉన్నాయి, వీటిని ఫైబర్ కుర్చీలు అంటారు. ఇవి 4-5 కుర్చీలు 3-5 కుర్చీలు వేసారనుకోండి, బయట ఒక కుర్చీ తీసుకూర్చుందామని ఉండదు, ఆ మూడింట్లో కూర్చోవటమే. ఈ మొత్తం కుర్చీలు విరిగిపోవాలి. వీటి సొమ్ము అయితేగా ఇది గురువు గారి సొమ్ము. అందుకని 3 కుర్చీలు 2 కుర్చీలు ఉన్నా సరే అందులో కూర్చోడిపోవాలి. అలా కాకుండా కుర్చీలు తక్క విడదీసి కూర్చోవాలి. సాధ్యమైనంత వరకు కింద కూర్చోవడం ఉత్తమం. కొంచెం మరీ కాళ్ళు నొప్పులు వస్తే ఇదిగో మన వాళ్ళు కూర్చుంటారుగా, కాళ్ళు అట్టు పెట్టుకుని ఇట్ట అరుగు మీద పెట్టుకుని కూర్చోవచ్చు. దానికి కూడా లాభమే చెప్పారు. ఎందుకంటే కలియుగంలో అంతో ఎంతో కాళ్ళు నొప్పులు లేకుండా ఉండేవాడు ఎవడన్నా ఉంటాడా? పాపం మిగతా వాడు మొహమాటం కొద్దిలో కూర్చుంటారు, కానీ వాళ్ళకు కూడా అవకాశం ఉంటే కుర్చీలు వేసి కూర్చోవాలని ఉంది మరి. అంచేత కుర్చీలు వేసి కూర్చోవచ్చు. అందుకు చెబుతున్నా పురాణంలో కిందే కూర్చోవాలనే వెంగలేదు. మన ఆరోగ్యాన్ని బట్టి కాళ్ళు దాపుకోవచ్చు, వేళ్లాడేసుకోవచ్చు. పక్కవాడి భుజం మీద వేయకుండా ఉంటే చాలు, పక్కవాడి నడ్డి మీద పెట్టకుండా ఉంటే చాలు. మరీ ఎక్కువ నొప్పిగా ఉంటే పాపం సహన గుణం కలిగిన ఏ తాతారావు గారికి అరకాత్ర కూర్చున్నాడు, 2 కాళ్ళు భుజం మీద పెట్టు కూర్చున్నా ఆయన ఏమి అండగా బట్టి పెట్టేస్తు అంటే ఇబ్బంది. అంటే మొత్తం మీద ఏది ఏమైనా నీ సుఖాసనం కూర్చుని వినడానికి సుఖముగా ఎలా ఉంటుందో అలా కూర్చోమని చెప్పింది శాస్త్రం. ఇతరులకు ఇబ్బంది లేని రీతిలో తర్వాత కనీసం 5 రోజులకు కావాల్సిన సామగ్రి రెడీగా ఉండాలట. ఎందుకని మధ్యలో కావాలంటే తెప్పించుకోవచ్చు, కానీ రోజు రోజు ఇవాళ కూర ఉండడం రేపు మళ్ళీ కూరగాయ తెచ్చుకోవడానికి బజారుకి వెళ్ళకూడదట. అందుకని ఏం చెప్పాడు, అర్వాక్ పంచాహతో యత్నాస్తే నాని ప్రమేలయే. సప్తాహం చేసేవాడు మినిమం 5 రోజులకు కావలసిన అన్నాలు కూరగాయలు కాఫీ పొడాలు ఇవన్నీ తెచ్చేసి పెట్టేసుకోవాలి. 5 రోజులు పనికి తెచ్చుకుంటే అప్పుడు ఇంకేంటి, ఒక రోజు రేపు ఉందనగానే మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు అనమాట. కొన్నేళ్లలో ఏ రోజు ఆ రోజే తెచ్చుకుంటారు, అదే ఉంటారు డబ్బుండి కూడా. సాయంకాలం కూర ఉండాలంటే మధ్యాహ్నం తెచ్చుకుంటారు. ఇంతంత నూనె తెచ్చుకోవడం, ఇన్ని బియ్యం తెచ్చుకోవడం అది ఒక అలవాటు దిక్కుమాలిన లక్షణం. అలా కాకుండా కనీసం 5 రోజులకి సరిపడా పురాణానికి తేవాలి. మండపం ఒకటి నిర్మాణం చెయ్యాలి, వీలుంటే మండపంలో కూర్చోవాలి. ఆ మండపం కూడా అరటి స్తంభాలు మొదలైన వాటితో అలంకారం చేయడం మంచిదని చెప్పారు. ఆ మండపానికి నాలుగు వైపులా పళ్ళు, పువ్వులు, పత్రాలు, ఇంకా రకరకాలైన చక్కని వస్తువులతో అలంకారం. పందిరి ఎంత బాగా అలంకారం చేస్తే అంత మంచిది, అవకాశం ఉంటే. లేనప్పుడు ఏం చేస్తాం, ఇలా కుర్చీ వేసి గురువుగారు కూర్చోబెట్టి పురాణం చెప్పించేది. ఇంకా నాలుగు వైపులా చిన్న చిన్న పతాకాలు కూడా నిలిపి రకరకాల వస్తువులతో అలంకరించాలి. ఊర్ధ్వం సప్తైవ లోకాశ్చ కల్పనీయాః సవిస్తరం తేషు విప్రాః విరక్తాశ్చ స్థాపనీయాః ప్రబోధ్యచ. పురాణం చెప్పే వ్యక్తి ఎప్పుడూ ఎత్తులో కూర్చోవాలి, గనక ఆయనకి కూర్చోవడానికి ఆసనం ఒక పెద్ద బల్ల, దాని మీద నత్తనివి అవన్నీ వెయ్యాలి. ఇక వినడానికి పారాయణ చేయడానికి కూడా మొత్తం మీద ఏడుగురిని పెట్టుకోవడం మంచిదన్నారు. ఎంతమందిని? సప్తైవ, ఏడుగురిని పెట్టాలి. వారందరికీ కూడా మీరు పారాయణ చెయ్యండో అని ఆసనాలు ఇవ్వాలి, పంచెలు ఇవ్వాలి, అన్ని వస్తువులు ఇవ్వాలి. ఎప్పుడూ కూడా దీక్షా వస్త్రాలు ఒకటి ఇవ్వకుండా ఎక్కువ ఇవ్వడం మంచిది, ఎందుకని అదే వస్త్రం వాడు ఉతుక్కుని మళ్ళీ కట్టుకోవడానికి వీలు ఇబ్బంది. అందుకని కనీసం రెండు వస్త్రాలకు తక్కువ కాకుండా ఇస్తే శ్రేయస్కరం. కలియుగంలో శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి ఏదో వస్తువు తగిలిస్తే చాలే అంటాం. ఇంకా ఈ పిలిచిన వ్యక్తులు కూడా ఎటువంటి వాళ్ళు అయి ఉండాలి? నాకు 25,000 ఇస్తేనే అక్కడ కూర్చో, లేకపోతే నేను రాను అనకూడదు. ఇచ్చిన దాంతో కొంచెం సంతోషం పొందేవాడిని విరక్తుడు అంటారు. ఎప్పుడూ కూడా పురాణము చెప్పువాడు, పారాయణ చేసేవారు డబ్బు డిమాండ్ చేయకూడదు, నాకు లక్ష్యం అనకూడదు. ఎలాగూ చేయించుకునేవాడు కూడా అన్యాయం చేయకూడదు. తర్వాత వినేవాళ్ళందరికీ కూడా గుడైతే నేల పర్వాలేదు కానీ ఇళ్ల దగ్గర బరకమన్నా వెయ్యాలి. వీరికి కూడా ఆసనములు ఏర్పాటు చెయ్యాలి. ఇంకా వక్తకి బాగా వెనక వైపు, ఇప్పుడు నేనున్నాను వక్తని అందరికంటే బాగా చూసారా వెనక వైపు కూర్చున్నాను సరిగ్గా గుడికి, ఇక్కడ దివ్యమైన ఆసనం పెట్టమన్నాడు. మహారాజా కుర్చీ అని ఉంటుంది, ఆ కుర్చీ వేయాలి. యాక్చువల్గా అంత కుర్చీ వేసి ఉపన్యాసం చెప్పించాలి, చేస్తానేమో. ఏమీ లేని పేదవాడైతే ఇదో ఇలాంటి ఫైబర్ కుర్చీ తగలయ్యాలి. మొత్తం మీద మంచి అద్భుతమైన ఒక దివ్యాసనం ఏర్పాటు చేయాలి. ఉదం ముఖో భవేద్ వక్త శ్రోత వై ప్రాంగ్ముఖస్తదా, ప్రాంగ్ముఖశ్చేద్ భవేద్ వక్త శ్రోత చ ఉదం ముఖస్తదా. వక్త అంటే ఉపన్యాసం చెప్పేవాడు తూర్పు ముఖంగా కూర్చుంటే ప్రధాన శ్రోతలు ఉంటారు కదా, అంటే పారాయణ చేసేవాళ్ళు, వాళ్ళు ఉత్తరానికి కూర్చోవాలి. మీరు ఇలాగా తూర్పు పడమరలుగా కూర్చోవచ్చు. నేను తూర్పు ఉంటే మీరు పడమర, నేను ఉత్తరంగా ఉంటే మీరు దక్షిణంగా. ఈ ప్రధాన పారాయణ పరులు గురువుగారు తూర్పు కూర్చుంటే వాళ్ళు ఎటు కూర్చోవాలి? ఉత్తరంగా కూర్చోవాలి. ఈయన ఉత్తరంగా కూర్చుంటే వాళ్ళు తూర్పుగా కూర్చోవాలి. లేదా వక్త శ్రోత ఇద్దరూ తూర్పు ముఖంగా ఉండొచ్చు, ఇద్దరూ ఉత్తరంగా ఉండొచ్చు. దేశకాలముల మీద అవగాహన కలిగిన మహానుభావులు శ్రోతలకు నియమం చెప్పారట. వినేవాళ్ళందరికీ కూడా నియమం చెప్పారు. మీరందరూ వినేవాళ్ళేగా. ఏమని? వింటున్నప్పుడు మధ్యలో లేచి ప్రశ్నించకూడదు, వింటున్నప్పుడు అస్మాటం అనకూడదు. ఆవులెంతలు పనికిరావు, అందుకే మంచినీళ్ళు కూడా పెట్టుకోమన్నారు. ఆవులెంత వచ్చినప్పుడల్లా చెంబడి నీళ్లు వేసుకోవటం. నిద్రపోకూడదు ఉపన్యాసంలో, శ్రోతకి కఠోర నియమం నిద్రపోకూడదు. అందుకే పగలు నిద్రపోవాలి. ఉపన్యాసానికి వచ్చే ముందు పగలంతా ఒకటే గుర్రు పెట్టేసి నిద్రపోతే గొడవలేదు. మా చిన్నప్పుడు డ్రామాలకు వెళ్ళేవాడు, రాత్రి తెల్లవారు నాటకం వేస్తున్నారంటే పగల పడుకోవడమే. వేసవకాలంలోనే డ్రామాలు వచ్చాయి. అందుకని హాయిగా సుఖంగా పగలు పడుకుని రాత్రికి పెడదాం. కానీ పగలు నిద్రెడితేగా రాత్రికి ఓహో ఏం డ్రామా జరుగుతుందని ఆశ కొద్దీ నిద్రెట్టేది కాదు, అది వేరే విషయం. అప్పటిన్న రోజులే వేరు. చక్క 9 ఇంటికో 10 ఇంటికో ఆ బయట చిన్న పరకం వేసి కూర్చుంటే తెల్లవార్లు అలా వాళ్ళు తెల్లియో తెల్లకో తెల్లియో తెల్లకో తెల్లకో చెల్లియో అని అదే తను 50 సార్లు తిప్పి 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 పాడుతూ ఉంటే ఈ పద్యం వేసేది 2.5 గంటలు ఓహో అనేవాడు వాడు. అది ఎప్పుడు అవుతుందా అని చూసి ఇంటి దగ్గర బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి అయిపోయింది అనుకునే సమయం వాళ్ళు వాడి ఊ అని మళ్ళీ మొదలెట్టేవాడు వాడు అదే రాదు. ఏంట్రా ఇప్పుడు గంటన్నర అయ్యేసరికి వీరు ఎప్పుడు ప్రసాదం పెడతాడు ఎప్పుడు వదిలేస్తాడని చూస్తారు కానీ అప్పట్లో వదిలేవారా? ఏం గొంతుకులు మైకులు కంగు కంగు అనేది. ఇలాంటి మైకులు అయితే దెబ్బకి తచ్చేసి వాడు ఆత్మహత్య చేసుకుంటాడు డ్రామా ఆర్టిస్ట్. ఆ మైకులే లేదు. సరే మొత్తం మీద ఇదేమైతేనే అలా వెళ్ళేవాళ్ళం. అంచేత పగలు హాయిగా నిద్రైనా సరే ఉపన్యాసం వినేటప్పుడు ఆవులు ఇంత లేకుండా నిద్ర లేకుండా చూసుకోవాలి. ఇక వక్త ఎలా ఉండాలి? వక్త గురించి చెప్పారు ఈ పట్టు. విరక్త, ఎంత డబ్బు కావాలని అడగకూడదని ముందే చెప్పాడు కదా, విరక్తుడు అంటే వాడనమాట. ఇచ్చిన దాంతో సంతృప్తి చెందువాడు. అదే 10 పెట్టావా 1000 పెడతాం అనుకున్నావు నీ అమ్మ కడుపుమాడ అనకూడదు. పోనీ ఈ దిక్కువాలంటే వినేవాడు వాడు అలా ఏడవకుండా ఉండడానికి 1000 పెడతారా పెట్టరు. అంచేత మొత్తం మీద వీడు విరక్తుడిగా ఉండాలి. రెండవది వైష్ణవ విష్ణు భక్తుడై ఉండాలి. ఎప్పుడు విష్ణువుని ద్వేషించేవాడు పురాణాన్ని వణికిరాడు. అసలు విష్ణువునే కదా, ఏ దేవుణ్ణి అయినా శివుణ్ణి ద్వేషించి విష్ణువుని పొగిడి విష్ణువుని ద్వేషించి శివుణ్ణి పొగడం, ఈ ఇద్దరిని పూజించి అమ్మవారిని ద్వేషించడం ఇవి పనికిరావు. ఇంకేం చెప్పారు? వేదశాస్త్ర విశుద్ధి కృత్తు, వేదశాస్త్రాలని స్పష్టంగా వ్యాఖ్యానించి చెప్పగలగాలి. దీని అర్థం అండి, దీని అర్థం ఏమై ఉంటుంది అని అడగకూడదట. అర్థం అడిగితే దానికి అర్థం టక్కన చక్కగా స్పష్టంగా అప్పటికప్పుడు చెప్పగలిగేవాడు, కుండబద్దలు కొట్టినట్టు చెప్పేవాడు అయి ఉండాలి. మొగమాట మరికిరా చెప్పేటప్పుడు. అందుకని ఏం చెప్పారు? సుస్పష్టముగా అర్థమును వివరింపగలిగేవాడు అయి ఉండాలి. విప్రహ బ్రాహ్మణుడయి ఉండాలి. తర్వాత దృష్టాంత కుశల. ఈ ఒక్క పురాణం కాదు, రకరకాల పురాణాల్లోంచి ఉదాహరణలు, కథలు 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 ఎక్కడెక్కడివో, గణపురం, ఏలూరు, మైసూరు, బృందావనం అన్ని వైపుల నుంచి ఉదాహరణలు ఇవ్వాలన్నమాట. తర్వాత ధీరహ, తెలివితేటలు ఉండాలి, బుద్ధి ఉండాలి. కార్య అతి నిస్పృహ, ఇంకా నిస్పృహుడు అయి ఉండాలి. ఈ భూమి మీద నేను కట్టగట్టుకుంటాను, మొత్తం నొల్లేసుకుంటాను, నేను సావను అనుకోకుండా ఇవాళగాతే రేపైనా ఈ శరీరం విడిచిపెట్టాలనే విషయం తెలియాలన్నమాట. విరక్తుడై ఉండాలి. ఇన్ని రకాలైన లక్షణములు కలిగిన మహానుభావుడు వక్త అయి ఉండాలి. అనేక ధర్మ విభ్రాంత, రకరకాల ధర్మాల్లో పడిపోయి ఆ మతం గొప్పదో ఈ మతం గొప్పదో తెలుసుకోలేక భ్రష్టుడైపోకూడదు. అన్ని మతాలలో ఉన్న సారం తెలుసుకుని తన మతం తన గొప్పతనం ఏమిటో తెలుసుకుని లంపటత్వంలో పడకుండా ఉండేవాడు అయి ఉండాలి. అంటే పరధర్మముల భ్రమలో పడకూడదు. 1 కోటి రూపాయలు ఇస్తాడు కదా అని అమెరికా వెళ్ళి అక్కడ ఆ మతం పుచ్చుకుని, అవతలడు చంపేస్తాడేమోనని వాడి కోసం ఇంకో మతం పుచ్చుకుని, ఓ తోట కడితే నెత్తి మీద టోపీ పెట్టుకుని, ఇంకో తోట కడితే మెళ్ళ ఇంకో వేరే వేసుకుని టింగిటింగని ఇలా వెళ్ళకూడదు. అది దీనికి నియమం. అనేక ధర్మ భ్రమ పనికిరాదు అని చెప్పాడు. అనేక ధర్మ విభ్రాంత. తర్వాత పాఖండవాదిన అంటే నాస్తిక మతంలోకి వెళ్ళకూడదు, నాస్తికవాదంలోకి వెళ్ళకూడదు. సుఖశాస్త్ర కథోచ్చారే త్యాజ్యాస్తే ఇది పండిత. ఆపై లంపటాల్లో ఇరుక్కోకూడదు, గృహస్థాశ్రమంలో ఇరుక్కొని ఇంకా అదే లోకంగా బతకూడదు. పొద్దున సాయంకాలం దగ్గర ఇంట్లో కూర్చోవడం హాయిగా, వేళ కింద తినడం పడుకోవడం తప్ప బయట ప్రపంచం ఎరగకుండా గృహమే సమస్తం, నేను నా పెళ్ళ నా బిడ్డ, ఈ వ్యామోహంలో ఉండకూడదు. అటువంటి వాణ్ణి జనులు కథ చెప్పమని నియోగించకూడదు. భక్తు పార్శ్వే సహాయార్థమ్యస్తాప్యస్తావిధ పండిత సంచయచ్చేత్త ലോകബോധന തത്പരക. ఈ వక్తకి పక్కనే ఇది భాగవత నియమం. ఎందుకని గంటలు చెప్పాలి కదా. అందుకని ఏంటంటే ఆయనతో పాటు ఉపన్యాసం చెప్పడానికి మరో వ్యక్తిని కూడా విద్వాంసుని నియమించాలి. అతడు ఎలా ఉండాలి అంటే సర్వ సందేహాలు పట 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 తొలగించి నివారించగలిగే శక్తి గలవాడై ఉండాలి. ప్రజలకు అడిగితే ఇతరు కూడా ఇంచుమించుగా ప్రధాన వక్తలాగే సందేహాలు తీర్చగలిగేవాడై ఉండాలి. నేర్పరితనం ఉండాలి, జ్ఞానయ్య ఉండాలి. ఇంకా కథా ప్రారంభానికి ముందు రోజు అప్పుడు సోమవారం నాడు, దానికి ముందు రోజు అవుతుంది కనుక ముందు క్షౌరం చేయించుకోవాలట. ఈ 7 రోజుల్లోనూ క్షురకర్మ పనికిరాదు కనుక వక్తకి అది నియమం. అరుణోదయ సమయంలో అంటే మళ్ళీ ఇంకో మాట చెప్పాడు, ఇంకా క్షవరం అవసరమే లేకపోతే అప్పుడు ఇంక ఈ నియమం లేదు. బాగా జుట్టు పెరిగిపోయిన వాడికి నియమం, అందుకని లేని దానికి కూడా చేయించుకోకండి. బోడిగుంటుతో ఉన్నవాడు వెళ్ళి నేను క్షవరం చేయించుకోవాలంట అని పెడితే ఎవడు కట్ చేసేందుకు ఏముంటుంది అక్కడ, నా మొహం ఆల్రెడీ అయిపోయింది. అంచేత ఇవన్నీ బాగా జుట్టు పెరిగిన వాడికి చెప్పారు. కొంచెం సూక్ష్మం తెలియకపోతే చాలా డేంజరస్. సెహవాగ్ ఉన్నాడు వాడికి, ఇంకా క్షవరం ఏముంది, పని ఏముంది, అసలు అక్కడ ఏమైనా ఉంటే కదా. కాబట్టి ఇది జుట్టు ఉన్నవాడికి చెప్పాడు వక్త. ముందు రోజు క్షవరం చేయించుకోవాలి, అది మంగళవారం శుక్రవారం కాకపోతే. మొదటి రోజు అరుణోదయ వేళాయాం, అరుణోదయ సమయానికి సూర్యోదయ సమయానికల్లా స్నానం పూర్తి చెయ్యాలి, శౌచకృత్యాలు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత దానికి ఇంత నియమం లేదు, కానీ ఆరంభ దినం ఇది చెయ్యాలి. ప్రయాణములు లేకుండా ఉంటే, ఎందుకంటే ఒక్కొక్కసారి తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ మొదలు పెట్టేవాడు ఏ పని నింటిగా పెడతాడు అనుకోండి, అప్పుడు ఈ నియమం లేదు. ఎవరు ఎందుకు రేపు మనం ద్వారా కడతాం, పొద్దున్నే వెళ్ళిపోయినా పర్వాలేదు, రాత్రికి వెళ్ళిపోయి పొద్దున్న ప్రారంభిస్తే పర్వాలేదు. అలా కాదు, మన రైలే 12 వెళ్ళాక ఆ రోజే మొదలెట్టాలి కలసిస్తామనుకోండి, అప్పుడు 12 కూడా చేసి. తిరుపతి వెళ్ళిన వాడికి రాత్రి పగలు అని తేడాల, గుండె ఎప్పుడైనా ఇచ్చేయచ్చు. క్షేత్రములకు నియమం వేరు, గృహ నియమములు వేరు. నిత్యం సంక్షేపత కృత్వ, ఇంకా రోజు ఉండే పూజలు తగ్గించాలి. ఎందుకని కథ ఎక్కువ చెప్పాలి కనుక 50 విష్ణు సహస్రనామ పారాయణ చేసి అలవాటు ఉన్నవాడు అక్కడికి వెళ్ళాక దానికి సంక్షేపం చేయి. సంధ్యావందనాదులు తగ్గించు, ఎందుకని కథకి ప్రాధాన్యం, తక్కిన వాటికి తక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కాకపోతే విఘ్న నివారణానికి కథ విఘ్న విఘాతాయ గణనాథం ప్రపూజయేత్, కథలో విఘ్నం కలగకుండా ఉండాలి కనుక విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. ఆదవ పూజ్యో గణాధిప అన్నారు కదా మరి, అందుకని ఇక్కడ కూడా గణనాథం ప్రపూజయేత్, గణేశ్వరుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించకుండా కథని ప్రారంభించకూడదు. ప్రారంభిస్తే ఆయన డెప్ప మీద కొడతాడు, విఘ్నం కలగజేస్తాడు. ఇంకా అక్కడి నుంచి రోజు ఇబ్బంది, పని జరగదు. ఓ రోజు మైకు డిస్టర్బెన్స్ వచ్చో, మరో రోజు ఏమో కూర్చున్న వాళ్ళు ఎవడో ఆయన పడిపోయో, నా సామాను పోయిందోనో, ఈ గందరగోళాలు వస్తాయి. అందుకని ఏం చెప్పారు, విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. ఆ తర్వాత పితృదేవతలకి తర్పణాలు ఇవ్వాలి. ప్రాయశ్చిత్తం సమాచరిత్, మనం ఇంతవరకు చేసిన పాపాలు ఉంటాయిగా, ఈ పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆపై ఒక మండలం ఏర్పాటు చేసి అందులో శ్రీహరిని కలశంలోకి ఆవాహన చెయ్యాలి, ప్రధాన కలశంలోకి హరిస్థాపన చెయ్యాలి. ఆ తర్వాత కృష్ణముద్దిశ్య మంత్రేణ చరేత్ పూజా విధింక్రమాత్, శ్రీకృష్ణుణ్ణి ఉద్దేశించి మంత్రోచ్చారణ చేసి కలశంలోకి ఆ కృష్ణుణ్ణి ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజ చెయ్యాలి. తర్వాత ఆ మండపానికి ప్రదక్షిణ చెయ్యాలి, స్తోత్రం చెయ్యాలి. ఏమనాలి, కృష్ణుణ్ణి ఇలా స్తోత్రం చేయమన్నారు, భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి. 6వ అధ్యాయం భాగవత మహిమలో 27వ శ్లోకం పురాణం ప్రారంభించే ముందు చెప్పాలి, అంటే మండప స్థాపన చేశాక. భాగవత మహిమలో 8వ శ్లోకం ఆరో అధ్యాయంలో 27 శ్లోకం. ఈ శ్లోకం మనం అందరం చెప్పుకుందాం చక్క అనండి అందరూ కూడా. ఇది ఎప్పుడు ఉపయోగమే. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మమోహ గృహీతాంగం మాం ఉద్ధర భవార్ణవాత్. ఓ దయాసముద్రుడవైన పరమాత్మ, నేను సంసారం అనే సముద్రంలో మునిగిపోయా, పైకి లేవలేకపోతున్నా. ఈ దిక్కుమాలిన సముద్రంలో పైకి లేచే ఓపిక లేక నేను ఏతన పడిపోతున్నా. దీనుండి నేను ఇంకా ఈ కర్మములు మోహములు ఇవే మొసలి ఏమేంటి నేను చేసే పనులు, ఈ సంసారంలో ఉన్న వ్యామోహం, ఈ మొసలి మా కాళ్ళు పట్టుకుంది ఈ సముద్రంలో. అసలే సంసారం సముద్రం అంట. ఇందులో మన కర్మమోహములనే మొసలి పట్టుకుందిట. ఈ మొసలి పట్టుకోవడం వల్ల ఏదలేక పైకి రాలేక చచ్చిపోతున్నాం. నువ్వే ఈ సంసార సాగరం నుంచి రక్షించు. చక్రంతో పూర్వం మొసలిని తంపి గజేంద్రుణ్ణి ఉద్ధరించావు. ఈ సంసార సాగరంలో మమ్మల్ని కూడా ఈ కర్మ మోహములనే మొసలిని నరికి ఉద్ధరించు అని ప్రార్థించాడు. ఆ తర్వాత ధూపం దీపం మొదలైన సామగ్రి అంబికాధర పార్వతి పట్టుకుపోవడం వెలిగించేటం. అక్కడ భాగవత పుస్తకాన్ని ఉత్సాహంతో పూజించాలంటున్నారు. ఏడుస్తూ పూజించకూడదు, గురువు గారు చెప్పారా అని ఏడుస్తూ కాకుండా ఆనందంగా పూజించాలి, ప్రేమతో పూజించాలి, విధినా విధి ప్రకారం పూజించాలి. పుస్తకానికి ఎదుర ఒక కొబ్బరికాయ పెట్టాలి. ఏం పెట్టాలి? కొబ్బరికాయ చెప్పారండో. తతస్తు శ్రీఫలం ధృత్వా నమస్కారం సమాచరేత్. శ్రీఫలము అంటే కొబ్బరికాయ, చక్కని కొబ్బరికాయ ఒకటి పెట్టాలి, పెడుతున్నాం కదా అది నమస్కరించాలి. ప్రసన్న స్వరూపులై ఆ భాగవతాన్ని ప్రార్థించాలి. ఓ ఈ భాగవత గ్రంథమా, నువ్వు సాక్షాత్తు కృష్ణుడివే, కృష్ణుడికి భాగవతానికి తేడా. ఆ గ్రంథమే విష్ణువు, విష్ణువే గ్రంథం. అందుకే ఏమన్నారు, పుస్తకం కింద పెట్టకూడదు. చాలాసార్లు చెప్పాగా మీకు, దేవీ భాగవతంలో కూడా చెప్పుకున్నాం. అటు సూర్యుడు ఇటు పొడిచిన పుస్తకం మాత్రం నేల మీద పెట్టకూడదు. పువ్వులు, పుస్తకం, జపమాల, దేవుడి విగ్రహాలు ఇవి కింద పెడితే కొన్ని వందల జన్మలు పాటు పిచ్చాళ్ళు అయ్యి నవ్వుతూ కూర్చుంటారని వాళ్ళకి ఏం అర్థమవుతుంది, మాట్లాడలేరు పిచ్చాళ్ళు వాళ్ళు అలా పుట్టినవాళ్ళు. ఎవరు గ్రంథము గాని పుష్పాలు, దేవతా విగ్రహాలు, జపమాల, శంఖం, తులసి ఇవి నేల మీద పెడతారో వీళ్ళు వచ్చే జన్మలో పిచ్చాళ్ళే బుర్ర కొక్కుంటూ అంటారు. దీన్ని పురాణం రూపంలో చెప్పలేం కాబట్టి తైగలు చేసి చెప్పా. ఎదురుగుండా కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుంది, టేప్లో వింటే అర్థమవుతుంది నా పెద్ద చేష్టలు. మొత్తం పిచ్చాళ్లలో ప్రవర్తిస్తాం వచ్చే జన్మలో. ఈ జన్మలో కూడా చివరి రోజులు అలాగే అయిపోతారు. అప్పుడు చాలా ప్రమాదం. అందుకని ఏం చెప్పారు, ఇవి ఎప్పుడూ కూడా కింద పెట్టకూడదు, తాపేసి పెట్టాలి లేదా వ్యాసపీఠంలో పెట్టాలి. అందుకే ఇప్పుడు ఈ భాగవత పుస్తకాన్ని ఏమంటున్నారు, భాగవత పుస్తకమా, నీవు సాక్షాత్తు విష్ణువే, కృష్ణుడివే, సంసారం అనే సముద్రం దాటడం కోసం నిన్ను శరణు శరణంటున్నాను, నన్ను రక్షించు అనాలి. నా కోరిక సఫలం చెయ్యి. ఈ భాగవతం 7 రోజులు దీక్షతో సాగడానికి కావలసిన పట్టుదల, శక్తి, భక్తి, యుక్తి అన్నీ కేశవా, నేను నీ దాసుణ్ణి, దాసోహం తవ కేశవ అన్నారు. నేను చెప్పేవన్నీ కొన్ని విచిత్రంగా ఉంటాయి కానీ జాగ్రత్తగా వినండి. ఈ శ్లోకం చదవమని అప్పగించాను ఒకడికి. అర్థమాటు శవమని ఉంది ఏమిటండి అన్నాడు ఆయన. ఇందులో దాసోహం తవ కేశవ అని ఉంటే దాసోహం తవకే శవ, దాసోహం తవకే శవ అంటాడు వాడు. ఇంకేం చెప్పను నేను, అందుకని కొంచెం జాగ్రత్తగా చదవాలి. అందుకే చదివేటప్పుడు అడిగి చదవడం మంచిది. ఎన్నిసార్లు చెప్పండి లలితా సహస్రనామం అలాగే చదువుతా తప్ప ఇంకా ఆ బుర్రలో పుట్టిన బుద్ధి పోదు. అయినా మీరు ధరిస్తారు, ఎందుకంటే మీకు సహస్రనామం ఎలా చదివినా గురువు గారి మీద నమ్మకం. మా గురువు గారు ఉన్నారని అన్నిటికీ ఆయనే పోతాడేం పోయినా కదా, అంటే పోతాడంటే అన్ని పట్టుకుపోతాడని మన పాపాలు ఆయన పట్టుకెళ్ళి తీసుకెళ్ళి భస్మం చేస్తాడు నమ్మకం. పర్వాలా,
గురుభక్తి యుతుడికి మాత్రం మినహాయింపించారండో ఎక్సెప్షన్. ఏమన్నారో తెలిసిన, ఎన్నిసార్లు ఎన్ని శ్లోకాల్లో చెప్పారు గురుభక్తి యుతుడికి ఎన్ని దోషాలు చేసినా పోతాయట. మా గురువుగారు చెప్పారు మేము చదువుతున్నాం, తప్పో ఉప్పో మాకు తెలియదంటే తాలట ఆ పాపం పోతున్నాడు. అందుకని అయినా సాధ్యమైనంత వరకు దిద్దుకుందాం మరి. ఎల్లవేళ అలాగే అంతకాలం దాసోహం తవకే శవ అనకుండా దాసోహం తవ కేశవ. మరియు వసతి అన్నది దాన్ని అద్భుతంగా ఇలాగ కేశవ నీ దాసుణ్ణి అని ఆ పుస్తకాన్ని అడగాలి. అలా పలికిన తర్వాత వక్తని పూజించాలి. వక్తారంచాత పూజయేత్, వక్తారం అంటే ఉపన్యాసం చెప్పేటటువంటి వాడిని, వారిని ఏం చేయాలి, పూజయేత్ పూజించాలి. ఎలా పూజించాలి, సంభూష్య వస్త్రభూషాభి, మంచి సుందర వస్త్రాలతో పూజించాలి, ఆభరణాలతో అలంకరించాలి. పూజ అయ్యాక ఆయనని ఇలా స్తోత్రం చెయ్యాలి, సుఖరూప ప్రబోధజ్ఞ సర్వశాస్త్ర విశారద ఏతత్కథా ప్రకాశేన మదజ్ఞానం వినాశేయ. ఓ మహాపురాణ పురుష, నీవు సుఖస్వరూపుడివి, అసలు నీవు బోధించడంలో నీ అంత గొప్పవాడు లేడు, చక్కగా చెబుతావు మా కథని. అందుకే ప్రబోధజ్ఞ, బోధించడములో ఆరితేరినవాడా, సర్వశాస్త్ర విశారద, అన్ని శాస్త్రాలలో ఆరితేరినవాడా, ఈ కథని చెప్పు, నా అజ్ఞానం తొలగించు అనాలి. ఆయన ఎదురుగుండా దీక్షను స్వీకరించాలి. 7 రోజుల వరకు యథాశక్తిగా దీన్ని పాటించాలి. ఇంకా కథని పారాయణ చేయడానికి కనీసం 5 గురినైనా వరించాలి. ఎందుకంటే వరణం పంచవిప్రాణం, అందరూ 7 గురిని భరించలేరు. అందుకే నేను చెప్పారు ఇక్కడ మళ్ళీ మినహాయింపు, పంచవిప్రాణం 5 గురిని పారాయణకి కథ చెప్పడానికి నియమించాలి. ఎందుకనంటే వాళ్ళు లేకపోతే కథాభంగం అవుతుందట. వీరు ఎలా ఉండాలి, ద్వాదశాక్షర మంత్రం ద్వారా భగవన్ నామాలు జపించాలట. ద్వాదశాక్షరము అని ఒక అక్షరం ఉంది, మంత్రం ఉంది, అదే వాసుదేవ మంత్రం. చెబితే అందరూ అనండి వాళ్ళు ఒకసారి, ఇదివరకు విన్నా మళ్ళీ అనండి, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని ఆ పారాయణ పురులు కూడా జపించాలి. ఆ తర్వాత బ్రాహ్మణోత్తములకు, విష్ణు భక్తులకి, సంకీర్తన చేసేవారికి అందరికీ నమస్కారం చేయాలి, వారిని పూజించాలి, వారి ఆజ్ఞ పొందాలి. ఆపై తాను కూడా ఆసనం మీద కూర్చోవాలి. ఇదంతా ఆర్గనైజర్ యొక్క, లేక తన ఇంట్లో భాగవతం చేయించుకునేవాడి నియమం. ఆర్గనైజర్ ఇలా ఉండాలి. లోక సంపద ఉండాలి, అది లేకపోతే ఈ పని చేయలేం కదా. కానీ లోక సంపదే లోకంగా బతకూడదు. డబ్బులు అయితే ఏ పని చేయలేము, కానీ డబ్బే లోకంగా బతకద్దు అంటున్నారు. ఈ లోకంలో ఏ పని చేయాలని ఇప్పుడు నేనే పీఠం కట్టాలి, డబ్బు కావాలి. ఉత్తములు మన తాతారావు గారు లాంటి వాళ్ళు మంచి మంచి పనులు చేయాలి, ఆయనకి డబ్బు అవసరం. ఆ పనులు అది లేకపోతే ఆ పని చేయలేరు, ఓ సత్కార్యం చేయాలంటే. అలాగే మీలాంటి వాళ్ళు ఇప్పుడు 18 పురాణాలు చెప్పించాలంటే అంబికా వారికి సంపద ఉంటే చెప్పించగలరు. వారి దగ్గర సంపద ఉంటే మనకు ఉపయోగపడుతుంది, వాళ్ళ దగ్గర పదవి ఉంటే మనకు ఉపయోగపడుతుంది. అంచేత అసలు ముందు మనందరి దగ్గర సంపద అందుకుండాలి. కానీ ఈ డబ్బే పచ్చగా బతకద్దు అంటున్నాడు. అది అర్థమైందా? ఈ కథ వినేటప్పుడు పుత్ర చింతాంప్యదస్య చ, ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారో, మా ఆయన ఎలా ఉన్నాడో, మా మనవడు ఎలా ఉన్నాడో, ఇంట్లో బంధువులు ఉన్నారేమో, ఈ ఆలోచన మర్చిపోవాలన్నారు. అన్నీ మర్చిపోవాలి. పుత్ర చింతాం అంటే పుత్రాదుల చింతని, ఉదస్య చ విడిచిపెట్టేసి కథాచిత్త, కథ మీదే దృష్టి పెట్టాలన్నమాట. ఇంకా కథ తప్ప మరొకటి గుర్తుండకూడదు, అదే ప్రపంచంగా కథ వినాలి. శుద్ధమతి, మనస్సులో శుద్ధంగా ఉండాలి ఆ కాసేపు. అంటే కథ వింటున్న కాసేపు కూడా రాబోయే నా మొగుడు ఎలా ఉంటాడో, వచ్చిన ఆస్తి ఎలా ఉంటుందో, వచ్చి ఆలోచనలు ఉండకూడదు. అన్నీ మర్చిపోవాలి. ఇక ప్రపంచం మర్చిపోయి కథ తప్ప మరొకటి గుర్తుకు రాకూడదు. ఇంటి దగ్గర మన కోసం ఎన్నున్నా సరే ఇంటికి వెళ్ళగానే భార్యామడి చక్క మంగళహారతి పట్టచ్చుగాక, ఆవిడ స్వాగతం చెప్పొచ్చుగాక, అది గుర్తుకు రాకూడదు. స్వాగతం అయిన తర్వాత హారతి పట్టుకొచ్చిన ఎత్తి మీద వెయ్యొచ్చుగాక, అది గుర్తుకు రాకూడదు. ఇంటి దగ్గర ఏమున్నా అన్నీ మర్చిపోవాలి కాసేపు. అందుకే శుద్ధమతి అయి వినాలి. నా లభేత్ ఫలముత్తమం, అలా లేకపోతే శుభఫలం ఉండదు. అన్ని విడిచిపెడితే అప్పుడు శుభఫలం, బ్రహ్మానంద ఫలం వస్తుంది. సాధారణంగా సప్తాహ నియమం వేరు, మామూలు ఉపన్యాసాలు. ఇప్పుడు నేను చెప్పే ఈ వరాహ పురాణ నియమం వేరు. సాయంత్రం ఏదో గంటన్నర రెండు గంటలు చెప్తాను, దీనికి ఇన్ని నియమాలు అక్కర్లా, కథ శ్రద్ధగా వింటే చాలు. కానీ సప్తాహ దీక్షతో పారాయణ చేస్తున్నప్పుడు మాత్రం నియమం ఉన్నది. ఏమిటి? సూర్యోదయం నుంచి 10:30 అయ్యేదాకా చెప్పాలి. ఆ తర్వాత కాసేపు విరామం, మళ్ళీ మధ్యమ స్వరంతో మరీ అరవకూడదు, అలాగని మెల్లిగా గొణుక్కున్నట్టు, ఇప్పుడు మన అందరం అని గొనక్కూడదు. అలా గొణిగేవాడు వలికిరాడు. ఆ పద్మాకరుల వారు వారు అంటూ మొదలుపెట్టి సాగదీయకూడదు. మంచి ఉత్సాహంతో మధ్యమ స్వరంతో చెప్పాలి కథా ప్రవచనం. మధ్యాహ్నం 2 గంటల సమయం దగ్గర నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 2 to 4 కథ చెప్పకూడదు. ఆ సమయంలో కథాప్రసంగంలో సద్గుణాలే కీర్తించాలి. ఏది ఈ పురాణం జరుగుతున్నప్పుడు అప్పుడు గురువుగారు చెప్పిస్తే పాటలు పాడాలి, నామం చెయ్యాలి. మధ్యలో ఏదో టీ బ్రేక్ అన్నప్పుడు బయటకు వచ్చాం, ఈ టీ ఇలా ఉంది టీ అంటూ టీ మీద ప్రసక్తి వదిలిపెట్టేయాలి. అప్పుడు కూడా వాసుదేవ వాసుదేవ అనుకోమన్నారు. అది ఇంకేమన్నారు, వ్యర్థ విషయములు పనికిరావు ఎట్టి పరిస్థితుల్లో. మలమూత్ర జయార్థం హి లఘ్వాహారక సుఖావగగా. మలమూత్రములు మనుషుల్ని పట్టి పీడిస్తాయి అంతే కదా. అందులో సప్తాహంలో గుర్తుంటే మరీని, ఉపన్యాసానికి కూర్చుంటే 5 నిమిషాలకు ఒకసారి ఒక ఆవిడ బయటికి వెళ్ళేది, ఏమిటో పెద్ద పని ఉన్నట్టు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏమిటో. అందుకని ఈ బాధలు ఉంటాయి కనుక మలమూత్ర వేగం చేయించడానికి పొద్దునపూటి ఇడ్లీ తిని కూర్చుని పురాణం వినమంటారేమో, అందుకని ఆ ఇడ్లీ తినేటప్పుడు కొంచెం 2 ఇడ్లీ తినండి, 3 ఇడ్లీ తినండి, మరీ బొత్తిగా ఆకలి ఎక్కువేస్తే 50 వరకు తినండి, 100 తినకండి. ఏది ఏమైనా లఘువుగా ఆహారం తీసుకోండి. వక్త శ్రోత ఇద్దరు కూడా వీలున్నంత వరకు ఒక్క మారు తింటే సుఖం 2వ పూట కంటే. ఈ కలియుగంలో కుదరదులేండి, ఇది పూర్వకాలం మాట. పూర్వకాలం ఎందుకంటే భీముడు ఉపన్యాసం చెప్పాలంటే 2 పూట్లకు కలపడం ఒకేసారి తినగలడు కలబడి. మీరెక్కడ తింటారు? అందుకని ఒక మారు హవిష్యాన్నం భుజించుకున్నారు. నెయ్యి ఉండాలట ఈ రోజుల్లో, డాల్డా పనికిరాదు. భాగవత సప్తాహంలో అసలు డాల్డా ప్యాకెట్లు వేయకూడదు, అర్థమైందా? డాల్డాలు పనికి మాలిన నూనెలు పనికిరావు. మంచి కమ్మని ఘుమఘుమలాడి నెయ్యి ప్యాకెట్లు వేసుకుని వెళ్ళిపోవటమే, తాజా నెయ్యి. ఇంకా శక్తి ఉంటే ఉపోష్య సప్తరాత్రం వై, 7 రోజులు పూర్తి ఉపవాసం ఉండొచ్చు అన్నాడు. 7 రోజులు ఉపవాసం ఉంటే ఇంక మీరు టికెట్ డబ్బులు కలిసి వచ్చినట్టే ఇంటికి వచ్చేటప్పుడు. ఇది పూర్వకాలం మాట. పూర్వం కొంచెం అప్పుడు ఇలాగే బాగా లావుగా ఉండేవారు భక్తులు, చక్క అంటే బలంగా ఉండేవారు. అందువల్ల 7 రోజులు తినకుండా ఉండగలిగేవారు. ఇప్పుడు ఎక్కడ ఉంటారండి? ఆహారం లేకుండా కథ వినేవారు. ఇంకా విశేషం చెప్పమంటారా, పూర్వకాలంలో కృతపానం ఉట్టి నెయ్యి తాగేవారట. పురాణం చదివే రోజులు 7 రోజులు నెయ్యి తాగి బతికేవారట. పయఃపానం లేదా పాలు, పొద్దున సాయంకాలం దాకా పాలకొండ పెట్టుకుని అందులో పటి బెల్లం కలుపుకుని శుభ్రంగా గ్లాస్తో ముంచుకోవడం, తాగడం. గురుగారు పురాణం చెప్పండి అన్నాం, పాలు తాగడం బతకడం. దాంతో కొంచెం దిట్టంగా ఆ మాత్రం బలంగా ఉండేవారు. లేదా ఫలాహారేణవా భావ్యం, ఫలహారం పళ్ళు, చక్కెరకేళి అరటిపళ్ళు గల, దబ్బకాయలు గల, నారింజ పళ్ళు, కమలాఫలాలు, యాపిల్స్, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పులు బస్తాలు, బాదం పప్పులు, అసలు అది మర్చిపోతే ఎలాగా, బాదం పప్పులు బస్తాలు, ఈ గడ్డి గాదం పప్పులు ఇవన్నీ పెట్టుకుని కూడా వినొచ్చు. అంటే అర్థమైంది కదా, ఇక నేను ఎందుకంటే అలా తినకూడచ్చు, కొద్ది తక్కువ తినమని నా అంతరాత పళ్ళు తినమన్నారు కదా అంటే వ్యంగ్యం మీకు అర్థమైంది కదా, నేను చెప్పక్కర్లా, ఇదేదో హాస్యంగా చెప్పారు కదా అని గెలబెట్టుకు తినాలేమో అని మొదలెడితే చచ్చిపోతాం. మీకంటే అలవాటు కొత్త వాళ్ళ దగ్గర చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే తక్కువగా తినమని దీని ఉద్దేశం, ఏది సుఖమో అది తిను. ఇప్పుడు మళ్ళీ ఇంకో మాట చెప్పాడు, ఒట్టి పళ్ళతోటో ఒట్టి డ్రై ఫ్రూట్స్ తోటో లేకపోతే నెయ్యితోటో పాలతోటో బతకలేరు కొందరు. అందుకని అటువంటి వాళ్ళకి ఏం చెప్పారు, భోజనం తువరం మన్యే, భోజనం తువరం మన్యే కథాశ్రవణ కారకం నోపవాసో వర ప్రోక్త కథా విఘ్నకరో యది. కథ వినడానికి సుఖంగా ఉంది అనుకుంటే శుభ్రంగా అన్నం తినొచ్చి విను, భోజనం చేసి విను. భోజనం చేయకపోతే కళ్ళు తిరిగిపోయి పడిపోయి మలమూత్రాలు వచ్చేసి బాబోయ్ అంటూ బీపీ పెరిగిపోయి బీపీ టాబ్లెట్ వేసుకుని ఈ కథ ఈ గందరగోళం అంతా ఎందుకు? ఏదో పొద్దున్నే లేచి లేవగానే 8 సద్దన్నం కొంచెం వండేసుకోవడం తినేసేయడం శుభ్రంగా కూర్చొని వేయటం. అంటే అది భోజనం చేసి పురాణములకు రావచ్చు. అందరూ అమ్మాయిలాగా ఉపవాసం ఉండగలరా? ఉండలేరు. అందుకని భోజనంతు వరం మంచి హాయిగా భోజనం చేసి వినమన్నారు. నోపవాసో వరప్రోక్త, అసలు ఉపవాసం పనికిరాదన్నారు. ఎప్పుడు? కథా విఘ్నకరో యది, కథలో చెప్పేవాడికి వినేవాడికి అందరికీ ఇబ్బంది కలిగితే అటువంటప్పుడు ఉపవాసం వద్దు వద్దు వద్దు. చెప్పేవాడు ఎలాగో ఉపవాసం ఉండలేడు, అది గ్యారంటీ. వినేవాళ్ళు, ఆయనే శుభ్రంగా తింటున్నారు కదండి, మనకెందుకని శుభ్రంగా తత్వ. ఈ వైష్ణవుని తీసుకెళ్తే సుఖం ఒకటి ఉంది, వాడు పొద్దుటే బాలభోగవరికి వాడికి ఏం అక్కర్లా, అదో సుఖం ఉంది కనుక చక్కగా వాళ్ళు 6 పెట్టేస్తారు. ఏమండి యజ్ఞానికి ముందే, యజ్ఞానికి ముందే ఆ మాత్రం దధ్యోదనం, ఆ మాత్రం పులిహార పెట్టేస్తారు, సుఖంగా ఉంటుంది ప్రాణం. ద్వారకా తిరుమలలో ఉదయం హారతి ఇస్తారు 6:30 తెలుసు కదా, ఆ టైంకి వెడితే ఎంత సుఖమో. ఆ కట్టుపొంగలి దద్దోజనం వాళ్ళు కొంచెంతో తిని మనకు కూడా చేతులు ఇంత పెడతారు, మనకు కూడా ఆ మాత్రం మన నోటికి రాసుకోవచ్చు, తినేసి చేయొచ్చు. ఇది చేయమని శాస్త్రం చెబుతుంది. ఎప్పుడు? నీరస వచ్చి పడిపోయేటప్పుడు. సప్తాహవ్రతినాం పుంసాం నియమాన్ శృణు నారద విష్ణు దీక్షా విహీనానాం నాధికారక కథాశ్రవే. నారద మహర్షి ఇదంతా నారదుడికి చెబుతున్నారు. ఎవరు? సనక సనందనాది ఋషులు నారదునికి చెబుతున్నారు. దీక్షతో సప్తాహం కాలంలో కథ వినే మానవులకున్న నియమాలు మరున్నాయి చెబుతున్నాను విన. కొన్ని నియమాలు, విష్ణు భక్తి లేకపోయినా దీక్షా కంకణం ధారణ చేయకపోయినా వారు కథాశ్రవణానికి పనికిరారు, అధికారులు కారు. నియమంతో కథని శ్రవణం చేసేవారు ఎప్పుడూ బ్రహ్మచర్య దీక్షతో ఉండాలి. నేల మీద పడుకోవాలి, నేల మీద బరకం వేసుకు పడుకోవాలి. మోకాళ్ళ నొప్పులతో మరీ వెన్ను నొప్పితో బాధపడే పెద్దవాళ్ళు తప్ప తక్కిన వాళ్ళంతా నేల మీద బరకం వేసుకు పడుకోవాలి. ప్రతిదినం కథ పూర్తయ్యాక ఆకుల్లో తినాలి, లేదా తమ సొంత కంచం కొనుక్కు తెచ్చుకుని కొత్త కంచంలో తినాలి. అందరూ అదే కంచంలో తినకూడదు. హనుమంతుడు తిన్న కంచంలో విశాలాక్షి గారు తినకూడదు, విశాలాక్షి గారి కంచంలో ఎంత ప్రేమ ఉన్నా సరే సారథి గారు తినకూడదు. ప్రసన్న లక్ష్మి కథ కంచంలోనేమో అప్రసన్న లక్ష్మి తినకూడదు, అప్రసన్న లక్ష్మి కథలో కంచంలోనేమో క్రాంతి తినకూడదు. అదంతా భ్రాంతి మొత్తం చివరికి. అందుకని ఎవరి ఆకు వారిది, ఎవరి కంచం వారిది. 100 ఒకే ఆకులో తిన్నాక ఆకు బయట పారేసేవాడు ఇక్కడ పనికిరారు. ఒకే ఆకులో 100 భోజనం పెట్టకూడదు. ద్విదళం మధు తైలం పచ్చిపప్పు పనికిరారు. కొందరు కందిపప్పులు తినేస్తూ ఉంటారు పొద్దుటే, పచ్చిపప్పులు అవి పనికిరావు. పచ్చి పెసరపప్పు పనికిరాదు, ఆ వండినవి తప్ప. ఉట్టి తేనె తాకూడదు, తేనెలో నిమ్మ ఏదో కలపకుండా అన్నమాట. అలాగే అసలు భాగవత సప్తాహకాలంలో నూనెతో వండిన పదార్థాలు పనికిరావు, నేతితో వండుకోవాలి. అందరికీ నేతిగారిలో నేతిపూరిలో చేయడం కష్టం కదండి, మేము భరించలేమంటే నెయ్యి నూనె కలిపి మిక్స్ చేసి వండమన్నారు. పిండి వంటలు చేయాలి, నూనె లేకపోతే కష్టం. అందరికీ నెయ్యి ఎక్కడ పెట్టి కడతాం? అందుకని కొంచెం నూనె నెయ్యి కలపమన్నారు. కాంటు పట్టు అయితే వీలుంటే నెత్తో చేయమన్నారు. ఉత్తమ అన్నం తినాలి, భగవంతునికి నివేదన చేసిన అన్నం ఉత్తమ అన్నం. భావదూషిత పదార్థం అంటే ఏమిటి? అందరి చూపు పడ్డాక ఆ పదార్థం తినకూడదు. అందుకే నైవేద్యం పెట్టాలి, దానికి నియమం. నైవేద్యం పెట్టాక నివేదన పదార్థం అందరికీ వడ్డిస్తే అప్పుడు భావదూషితం కాదు. తర్వాత పర్యుషితం, పాసిపోయిన అన్నం. నిన్న వండామండి పులిహార, ఇవాళ మధ్యాహ్నం దాకా ఉందండి, ఇష్టమైతే తినండి అనకూడదు. మేము కిందటి ఏడాది వండామండి మా ఇంట్లోను, ఇది పట్టుకొస్తున్నామండి అని పెట్టకూడదు. అందుకని పర్యుషితం, పాసిపోయిన అన్నం భాగవత సప్తాహం అసలు ఎప్పుడూ పనికిరాదు. భాగవత సప్తాహంలో అది అసలు పనికిరాదు. గురువుగారు ప్రసాదం తింటారా అని పట్టుకొచ్చారు అనుకోండి, ప్రసాదం కదా అని నేను చూస్తే అదేమో వారం క్రితం వండిన దద్దోజనం అయితే ఏమంటే ఉపయోగం నాకు పెడితే అవి పనికిరావు. వీటిని ఏమన్నారు? పూర్తిగా విడిచిపెట్టాలట. జహ్యాన్నిత్యం కథావృతి, పూర్తిగా రోజు విడిచిపెట్టాలి, ఎప్పుడు పనికిరావు అని చెప్పాడు. ఇంకా కథా సమయంలో కామం క్రోధం మదం మానం మత్సరం లోభమేవ చాదంభం మోహం తథా ద్వేషం దోరయేచ కథావృతి, కోరికలు పనికిరావు, క్రోధం అసలే పనికిరాదు. కోపంతో ఈ కథా సమయంలోనే అందరూ కొట్టుకుంటూ ఉంటారు కొంతమంది. ఏంటే మాట్లాడుతున్నావు అని బస్తీ మీద సవాలంటే అక్కడ ఏం చేస్తాం? ఆ సమయంలో కోపాలు పనికిరావు. మదం అంటే గర్వం పనికిరాదు, నా దగ్గర డబ్బుంది నేను ఏదన్నా చేస్తాననే అహంకారం పనికిరాదు. అభిమానం పనికిరాదు, నా అంతటి వాడికి అప్రవర్తిస్తావా లేక పైగదిస్తావా, నాకు మంచం ఇవ్వవా, నాకు ఫ్రంట్ సీట్ ఇవ్వవా అని గొడవ చేయకూడదు. మత్సరం, ఇతరుల మీద మాత్సర్యం పనికిరాదు, వాడేమో ఎలా చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు అని ఇతరుల మీద ఈర్ష పనికిరాదు. అసలు లోభం, పిసినుగొట్టుతనం పనికిరానే పనికిరాదు. ఇది కొంచెం కష్టం, పిసినుగొట్టుతనం వదనం అంటే ఎంత కష్టం. దంభం పనికిరాదు, మా తాతల నేతలతో ఇక చూసుకోండి మా మీసం అనకూడదు. మోహం అసలే పనికిరాదు, వస్తు వ్యామోహం. ద్వేషం, వీటిని దూరయేచ్చా దూరం చెయ్యాలి, ఇవి పనికిరావు. ఈ భాగవత సప్తాహ కాలంలో వేదములను తిట్టకూడదు, పరమ విష్ణు భక్తుల్ని తిట్టకూడదు, బ్రాహ్మణోత్తముల్ని తిట్టకూడదు, గురువుల్ని తిట్టకూడదు, గోవ్రతులను తిట్టకూడదు. ఎవరెవరు చెప్పారు? వేద వేదములను, వైష్ణవ విష్ణు భక్తులను, విప్రాణం బ్రాహ్మణోత్తములను, గురు గురువులను, గో ఆవులను, వ్రతినాం వ్రతం చేసేవాళ్ళని, గోవ్రతినాం అంటే ఆవుల్ని సేవించేవాళ్ళని మొత్తం మీద. స్త్రీ ఆడవాళ్ళని కూడా తిట్టకూడదట. ఎంత భర్త కోప వచ్చినా దిక్కుమాలిందని మేడమించి కిందకు దూసేస్తాను అనకూడదు. రాజా ఆ యజమాని గారిని తిట్టకూడదు, ఏమయ్యా ఆర్కరైజర్ దిక్కుమలాడ ఇలా ఉంది అని అనకూడదు పాపం. మహతాం మహాపురుషుల్ని అసలు తిట్టకూడదు, మహాపురుషుల్ని తిట్టకూడదు. నిందాం వర్జయే ద్యకథావ్రతి, ఈ వ్రత నియమాలలో ఇవి నియమములు, ఎట్టి పరిస్థితుల్లో వీటన్నిటిని విడిచిపెట్టవలెను అన్నారు. తక్కిన మిగతా కథా విశేషంతో రేపు కూడా యథాప్రకారంగా 6:30 కలుసుకుందాం. 49వ శ్లోకం నుంచి మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమా.